శ్రీమద్ భాగవతం 3వ స్కందం 24వ అధ్యాయం 26 నుంచి 34వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో ఇప్పటివరకు మనం చూసాము కర్దమ్ముని ఇంకా దేవతి యొక్క వివాహం జరిగింది, తర్వాత 9 మంది కుమార్తెలు ఇంకా కపిలముని పుత్రుడు పుట్టారు, జన్మించారు, తర్వాత 9 మంది కుమార్తెలు 9 మంది ఋషులతో వివాహం చేసుకొని బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓన్లీ కపిలముని ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కర్దమ్ముని ఏంటంటే ఇప్పుడు సన్యాసం తీసుకునే నెక్స్ట్ ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఎలా సన్యాసం తీసుకున్నారనే విషయాన్ని ఈరోజు నుంచి ఈరోజు రేపు మనం చర్చించుకుందాము. సో ముఖ్యంగా ఈరోజు చూసుకునే చర్చలో కర్దమ్ముని ఇప్పుడు కపిలమునికి ప్రార్థన చేసుకుంటారు, తర్వాత ఆయన వినిపించుకుంటారు, ఎలాగైనా సరే నేను ఇప్పుడు ఇక సన్యాసాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, మీ ఆజ్ఞ కావాలి. సో ఆ విషయాలన్నీ ఈరోజు మనము చర్చించుకుందాము. సో కర్దమ్ముని ఎలా గుణగానం చేశారు, ఆయన ప్రార్థనల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు విషయాలు. సో అవన్నీ కూడా చూద్దామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎస్, బిష్ణుపూర్కి నేను వెళ్ళాను కదా, ఆ టూర్ వీడియో నేను కొంచెం ఎడిట్ చేసి ఒక వారంలో పెట్టేస్తాను. థ్యాంక్ యూ, ఎవరు అడుగుతున్నారు అందుకే చెప్పాను. సో మనం స్టార్ట్ చేద్దామంట 26వ శ్లోకం నుంచి.
సచావతీర్ణం త్రియుగం అజ్ఞాయ విభుదర్శభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత.
సో ఇక్కడ కర్దమ్ముని అర్థం చేసుకున్నాడు ఏమని, ఈయనే త్రియుగి అంటే 3 యుగాల్లో అవతారం చేసే తీసుకునే ఆ విష్ణు భగవంతుడు, విష్ణు అందరి దేవతల యొక్క అధిపతి, ఆయనే నా పుత్రుడి రూపంలో అవతరించాడు అనే విషయాన్ని కర్దమ్ముని గ్రహించి ఇప్పుడు ఏకాంత ప్రదేశంకి వెళ్ళి ఏకాంతంలో ఉన్నప్పుడు కపిలమునిని ఆశ్రయించి ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటూ ఈ విధంగా ప్రార్థనలు చేసుకోబోతున్నాడు. అవేంటనేవి మనం వచ్చే శ్లోకం నుంచి చూస్తాం. సో ఇందులో చూసింది ఏంటంటే త్రియుగి అని, త్రియుగం అని చెప్పారు అవునా. సచావతీర్ణం త్రియుగం, ఎవరైతే 3 యుగాల్లో అవతారాలు తీసుకుంటారని. సో మరి 3 యుగాల్లో అవతారాలు తీసుకుంటారని చెప్పారు, మరి అదేంటి కలియుగంలో తీసుకురంట అవతారం అంటే. మన శాస్త్రాల్లో భగవంతుడు విష్ణువుని త్రియుగి, త్రియుగం అని కూడా, త్రియుగి అంటే 3 యుగాల అవతారం తీసుకునేవాడిగా వర్ణించారు. ఎందుకంటే ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చే భగవంతుడు కృష్ణుడు అది చిన్న అవతారం, అంటే ఇది ఒక భక్తుడి రూపంలో భగవంతుడు అవతారం తీసుకుని వస్తున్నాడు, అంతేగాని ఒక భగవంతుడిగా రావట్లేదు. సో అందుకనే ఈ విషయం మనకు ఎలా అర్థమవుతుందంటే కొన్ని కొన్ని శాస్త్రాల్లో ఇచ్చారు అవి కూడా. అండ్ భాగవతంలో కూడా ప్రహ్లాద్ మహారాజు తన యొక్క ప్రార్థనలో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు, ఇలా భక్తుడి రూపంలో వచ్చి భక్తి గురించి శిక్షణలు ఇస్తారని. సో ఇక్కడ ఇది సత్యయుగంలో కపిలముని అవతారంలో వచ్చారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాల్లో వస్తారు, ఆ విషయాలు మనకి కర్దమ్ముని చెప్తారు ఈ శ్లోకాల నుంచి వచ్చే శ్లోకాల్లో కూడా. సో ఈ విషయం ఇప్పుడు ఇక్కడ కర్దమ్ముని గ్రహించేశారనమాట, ఈయన భగవంతుడి అవతారం అని. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఈ విధంగా చెప్తున్నారు. సో ఇలా చైతన్య మహాప్రభు కూడా కృష్ణుడి అవతారం ఆయన గ్రహించినప్పుడు మనకు మన ఆచార్యులైన శీల రూప గోస్వామి పాద ఆయన మొదటిసారి చూసినప్పుడు వెంటనే గ్రహించేశారు ఈయన కృష్ణుడి యొక్క అవతారం చైతన్య మహాప్రభు అని. ఆయన ప్రణామ అర్పించుకొని వెంటనే అనేసారు, నేను మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను ఎందుకంటే నాకు అర్థమైంది మీరే కృష్ణుడిగా మీరు చైతన్య మహాప్రభు రూపంలో అవతారం తీసుకున్నారు కృష్ణుడే, సో మీరే స్వయం కృష్ణుడి అని. సో ఈ విధంగా శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క అవతారాన్ని గుర్తించగలరు, ఎందుకంటే ఆ విషయం కూడా మనం చర్చించుకుంటాము. సో భక్తి మాధ్యంతోనే భక్తులు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలరు కనుక. సో ఆ విషయాలు కూడా వస్తాయి, మేము నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. అహో పాపక్ష్యమానాం నిరయే స్వైరమంగళైః కాలేన భూయస నూనం ప్రసీదాంతిహ దేవతాః. సో ఇప్పుడు దేవతలందరూ కూడా ఎంతో ఆనందించారు, ఎందుకంటే మామూలుగా అంటే చాలా సమయం తర్వాత ఎంతో సమయం జీవాత్మలు బద్ధజీవులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకు? కారణం వాళ్ళే కారణం, స్వయం కారణం అన్నమాట. వాళ్ళు చేసుకునే కర్మానుసారంగా వాళ్ళు రకరకాల కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఈరోజు అలా ఎప్పుడైతే కష్టాలు బాగా పెరిగిపోతాయో ఆ సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి భగవంతుడిని ప్రార్థించుకుంటారు, అయ్యో ఇంత వీళ్ళందరూ బాగా కష్టాలు అనుభవిస్తున్నారు, ఒక్కొక్కసారి వాటి యొక్క ప్రభావం మా దగ్గర వరకు వస్తున్నాయి, సో మేము చూడలేకపోతున్నాము. అలా అందరూ భక్తులు దేవతలు భగవంతుడిని అలా ప్రార్థించుకున్నప్పుడు భగవంతుడు అలా తీవ్ర స్థాయిలో కష్టాలన్నీ పెరిగిపోయినప్పుడు, లేకుంటే అధర్మం అనేది పెరిగిపోయినప్పుడు అప్పుడు భగవంతుడు అవతారం తీసుకుంటారన్నమాట. సో అప్పుడు అందుకని ఇక్కడ ఇప్పుడు తప్పకుండా దేవతలు మీరు అవతరించారు కనుక వాళ్ళు సంతృప్తి చెంది ఉంటారు, ప్రసన్నులయ్యి ఉంటారని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారు బద్ధజీవులు అనేది ఇక్కడ చెప్పారు. ఏమని? వాళ్ళు చేసుకున్న కర్మల ప్రకారం వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. అంటే మనము ఎందుకో కష్టం అనుభవిస్తున్నామంటే, ఈరోజు మనము ఎప్పుడో ఏదో జన్మలో లేకపోతే ఈ జన్మలోనే ఎన్నో తప్పులు చేసాము, ఎన్నో రకరకాల అనైతిక కార్యాలు కానీ పాపకర్మలు చేసాం, కానీ దాని యొక్క ఫలస్వరూపమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం, ఈ జన్మలోనో పోయిన జన్మలోనో ఏ జన్మలోనో. అందుకనే కొంచెం మన సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా కష్టాలు ఏదైనా చాలా కష్టం వస్తే మనం అంటాం కదా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను ఈరోజు అనుభవిస్తున్నాను. సో యాక్చువల్లీ అది నిజం, అదే ఇక్కడ చెప్పేది. సో అట్లీస్ట్ అలా మన శాస్త్రాలు చదివిన వాళ్ళకి కనీసం అర్థమవుతుంది ఎందుకు కష్టం అనుభవిస్తున్నామని. బయట చాలామంది ఎవరైతే భగవంతుడిని శాస్త్రాలని కర్మ సిద్ధాంతాన్ని నమ్మరో వాళ్ళకి అసలు ఇంకా మార్గమే లేదనమాట, వాళ్ళకి తోచదు అసలు ఎందుకు నాకు కష్టం, ఎందుకు నాకు కష్టం, దాంతోనే పిచ్చెక్కిపోయి చాలామంది ఆత్మహత్య చేసేసుకుంటుంటారు, లేకుంటే పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉంటారు, లేకపోతే ఇంకా దుఃఖం పెంచుకుంటారు. సో అందుకనే ఈ విధంగా దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అడవుల్లో ఒక్కొక్కసారి ఫారెస్ట్ ఫైర్ మంట చెల్లరేగుతుంది అనమాట, మొత్తం అడవంతా కాలిపోతుంది. కానీ ఆ మంట ఎలా స్టార్ట్ అయింది? అగ్ని ప్రమాదం అంటే అగ్ని ఎలా స్టార్ట్ అయిందంటే, అది ఎవరు వెళ్ళి అక్కడ మంట అగ్ని అంటించలేదన్నమాట, అక్కడ ఎవరు అక్కడ మంటని ఉత్పన్నం చేయలేదు, స్టార్ట్ చేయలేదు వెళ్ళి. కానీ అలా ఒకటికి ఒకటి చెట్లు కానీ కొమ్మలు కానీ రాసుకొని అగ్ని ఉత్పన్నమై అది మొత్తం వ్యాపించిపోయి మొత్తం ఒకసారి పెద్ద అడవంతా కూడా మొత్తం కాలిపోతుంది అగ్ని ప్రమాదంలో. సో అది అలాంటి అగ్ని ప్రమాదం అనేది ఎప్పుడైతే అడవుల్లో జరుగుతుందో అది ఎవరు మొదలు పెట్టరు దాన్ని, అదంతా కదా ఎలా స్టార్ట్ అవుతుంది వాటిలోని. సో అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవాత్మలన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చేసుకున్న కర్మల ప్రకారం వాళ్ళు వాళ్ళు కష్టాలు అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. రకరకాల సుఖాలని కష్టాలని అనుభవించడాని కోసమే మళ్ళీ మళ్ళీ జన్మ కూడా తీసుకుంటున్నారు. సో కానీ ఎవరైతే ఇప్పుడు భగవంతుని మరి దర్శించుకోవడం అనేది అంత సాధ్యమైన సాధారణమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం, చాలా కఠినమైన విషయం. అదే విషయాన్ని ఇక్కడ కర్దమ్ముని చెప్తున్నారన్నమాట. బహుజన్మ విపక్వేన సమ్యగ్ యోగ సమాధిన ద్రష్టుం యతంతే యతయః శూన్యాఘారేషు యత్పదం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బహుజన్మ విపక్వేన అంటే ఎన్నో బహుజన్మ అంటే ఎన్నో జన్మలు తర్వాత, విపక్వేన పక్వేన అంటే పక్న అంటే మెచ్యూర్ అవ్వడం అంటే పరిపక్వత సాధించడం. అలా ఎన్నో జన్మల తర్వాత యోగ పద్ధతిలో సమ్యగ్ యోగ సమాధిన అలా సంపూర్ణ యోగలో సమాధిలో విమగ్నమైపోయి అలా ప్రయత్నం ఎన్నో జన్మల నుంచి చేసిన తర్వాత అలా పరిపక్వత చెందిన తర్వాత యోగ పద్ధతిలో ద్రష్టుం యతంతే యతత అప్పుడు వాళ్ళకి దృష్టి చూడగలరు, మీ యొక్క పాదపద్మాల దర్శనం వాళ్ళకి కలగలదు. అలా ఎన్నో రోజులు వాళ్ళు ఏకాంతమైన ప్రదేశాల్లో వెళ్ళి కఠోరమైన యోగ తపస్సు చేసిన తర్వాత శూన్యాగారేషు యత్ పదం. సో చాలామంది ఇలా యోగ ఎవరైతే అష్టాంగ యోగ విధి విధానం సత్యయోగంలో అందరూ అదే చేసే, సో అష్టాంగ యోగ విధి విధానం చేయడానికి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళాలి, నిర్మానుష్యమైన ప్రదేశాల్లోకి వెళ్ళాలి. అంటే ఎక్కడో ఎడో అంటే ఎక్కడ వేరే మనుషులు లేని ప్రదేశానికి, అంటే అడవుల్లోకో కొండల్లోకో కోనల్లోకో హిమాలయాల్లోకో గుఫల్లోకో అక్కడ వెళ్ళి అలా తపస్సు చేసుకోవాలంటే ప్రదేశాల్లో. సో అంతేకాని ఇలా సిటీలో కూర్చొని ఒక అక్కడ వాడికి ఎంతో అంత ఫీజు కట్టేసి ఒక యోగా టీచర్కి కొన్ని యోగా ఆసనాలు నేర్చేసుకొని నేను యోగిని నేను నాకు యోగా వచ్చు సర్టిఫికెట్ తెచ్చేసుకుని నేను పెద్ద యోగా టీచర్ని అంటే సరిపోదు అనమాట. ఆ యోగా టీచరు ఆ యోగ స్టూడెంట్ అంతా బోగస్ అనమాట. ఎందుకంటే యోగా యొక్క పరిపక్వత పర్ఫెక్షన్ అంటే ఏంటి, ఎప్పుడైతే భగవంతుడిని దర్శనం చేసుకుంటామో అది యోగా యొక్క పర్ఫెక్షన్. మీరు యోగాలో పరిపక్వత సాధించారంటే భగవంతుడిని దర్శించుకుంటే అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మరి భగవంతుడిని దర్శించుకోవడానికి భగవంతుడి దర్శన ప్రాప్తి కోసం ఇలా ఎన్నో జన్మల తపస్సు యోగ చేస్తే అప్పుడు భగవంతుడి దర్శనం కలగవచ్చు. అటువంటిది అంటే భగవంతుడి దర్శన ప్రాప్తి అనేది అంతిమ లక్ష్యం యోగకి. సో ఇక్కడ పరిపక్వత అంటే యోగ భక్తి యోగ, యోగల పరిపక్వత భక్తి యోగ. ఎందుకు అంటే అది ఇప్పుడు మనం చూస్తాము. ఈ విషయం కర్దమ్ముని చెప్తారు, చాలా బాగా వర్ణిస్తారు. ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఎవరైనా అంటే ఇలా అదేంటండి మీరు హరే కృష్ణ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు యోగా అంటే భక్తి యోగా అని చెప్తారు, అసలు కాదు యోగా అంటే అలా యోగాసనాలు ప్రాణాయామం ఇవన్నీ ఎక్సర్సైజులు చేయడం అంతే, దాంతో మన హెల్త్ బాగా ఉంచుకోవడం అదే యోగా అంటే ఇంకా వేరే ఏం లేదు అని అలా మీకు వేరే వాళ్ళు బోధించవచ్చు. మరి మీరు కూడా అనుకోవచ్చు అరే అవును మేము ఇస్కాన్ వాళ్ళం కాబట్టి ఇలా యోగా అంటే భక్తి యోగా అని చదువుకుంటామని. కాదు, యోగా యొక్క అంతిమ లక్ష్యం భక్తి యోగానే. యోగలో పరిపక్వత సాధించమంటే భగవంతుని దర్శించుకోవడం. సో భక్తి యోగ అనేది చాలా ఉన్నతమైన పరిపక్వ స్థాయి. యోగలో పరిపక్వత చెందిన తర్వాత వాళ్ళు అంతిమంగా భగవంతుడిని దర్శించుకోవాలి అంటే భక్తి యోగను ఆశ్రయించాల్సిందే. సో భక్తి యోగ అనేది అన్నిటికన్నా టాప్ అన్నమాట యోగాలో. ఒకవేళ ఒక వ్యక్తి అలా భగవంతుడిని దర్శించుకోలేకపోతే అంటే అతను యోగాలో ఇంకా పరిపక్వత సాధించలేదని. సో ఎవరైనా అన్నారు నాకు యోగా వచ్చు అంటే మరి మీరు భగవంతుడిని దర్శించుకుంటే అప్పుడు యోగా వచ్చిందని చెప్పొచ్చు. సో కానీ అలా అది చాలా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని భగవద్గీతలో కృష్ణుడు అంటారు. ఎన్నో జన్మల తర్వాత అర్థం చేసుకోగల ఒక వ్యక్తి తన తెలివి అతనికి తెలివి వస్తుంది, అరే కృష్ణుడే భగవంతుడు వాసుదేవుడే ఈయన్ని అర్థం చేసుకోవడమే జీవిత లక్ష్యం. అన్ని శాస్త్రాలు వాసుదేవం సర్వమిత. సో అన్ని శాస్త్రాల యొక్క లక్ష్యం కూడా అదే, యోగ యొక్క లక్ష్యం కూడా అదే. సో అది ఎలా సాధించవచ్చు అంటే భక్తి ద్వారా. ఆ విషయాలు కూడా మనకు వస్తాయి. సయేవ భగవాన్ అధ్య హేళనం గణయ్యన గృహేషు జాత గ్రామ్యానాం యస్వానాం పక్షపోషణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఏమాత్రం, ఇప్పుడు కపిల మునికి అంటున్నారన్నమాట, మీరు ఏమాత్రం మాలాంటి గృహస్థుల ఇంట్లో కూడా మీరు నాకు పుత్రుడి రూపంలో వచ్చారు, అంటే మా యొక్క లోపాలని ఏమీ కూడా మీరు పట్టించుకోకుండా మా పట్ల ఎంత అసీమ కృపను ప్రసాదించారు. ఎందుకంటే భగవంతుణ్ణి దర్శించి, ఇప్పుడు చెప్పేది ఏంటంటే 28-29 శ్లోకాలు కంపేర్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు కర్దమ్ముని అంటే, ఎన్నో జన్మలో యోగ తపస్సులో పరిపక్వత సాధించిన తర్వాత మీ పాదపద్మాలలో దర్శనం కలిగాడు, అంత దుర్లభమైన మీ దర్శనమే. అటువంటి మీరు స్వయంగా నాలాంటి ఇప్పుడు గృహస్థ ఆశ్రమంలో ఉన్న నా ఇంటికి నా లోపాలన్నీ కూడా పట్టించుకోకుండా మీరు డైరెక్ట్గా నా ఇంట్లోనే ఒక నా పుత్రుడి రూపంలో అవతరించారు, అంటే ఇది మీ ఎంత అసీమ కృప. దర్శనానికి అన్ని యోగ జన్మలు అన్ని బహుజా ఎన్నో జన్మలు తపస్సు చేయవలసింది, నాకు ఇంత సులభంగా మీ యొక్క దర్శన ప్రాప్తే కాదు మీరు పుత్రుడి రూపంలో వచ్చేసి మా ఇంట్లో దర్శనమిచ్చారు మరి, అంటే ఇది ఎంత పెద్ద కృప. ఎందుకు ఇక్కడ అదే రాస్తున్నారు ఏమని, యస్వానం పక్ష పోషణ, ఇది ఎవరి కోసం, భగవంతుడు తన భక్తులను పాలన పోషణ చేయడం కోసం, మన తన భక్తుల్ని పోషించడం కోసం, పక్ష పోషణ తన పక్షంలో, భగవంతుడి పక్షంలో అంటే భగవంతుడిని ఆరాధించుకునే భక్తులని పోషించడం కోసం, వాళ్ళని సంరక్షించడం కోసం, వాళ్ళని పాలించడం కోసం, వాళ్ళని సంతృష్టిపరచడం కోసం ఇక్కడ భగవంతుడు ఇలా పుత్రుడి రూపంలో కూడా వస్తాడు. అంటే భక్తి యోగా అనేది ఎంత ఉన్నతమైనది కాదు, ఎంతో సులభమైనది కూడా. ఈ రెండు విషయాలు మనకి ఈ శ్లోకం నుంచి అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉండి ఒక గృహస్థుడు కూడా భగవంతుడిని ప్రాప్తించుకోవచ్చు ఈ యొక్క భక్తి యోగ మాధ్యమంతో, అది ఈ యొక్క శ్లోకంలోకి ప్రత్యేక అర్థం అన్నమాట. ఎందుకు అంటే అదేంటి అలా అంత సులభంగా ఎలా భగవంతుడు వచ్చేయగలడు, అక్కడ అంత అన్ని కష్టాలు పడి అన్ని యోగ తపస్సులు చేసిన తర్వాత ఆయన దర్శనం ఇస్తున్నాడు, ఇక్కడేమో ఇంత ఈజీగా భగవంతుడిని ప్రాప్తించుకోవచ్చు అంటున్నారు భక్తి యోగం చేసి అంటే ఇంట్లో ఉండి కూడా. అంటే భగవంతుడు ఎక్కడుంటారంటే ఎక్కడైతే తన భక్తులు తన గుణ రూప మహిమల్ని గుణగానం చేస్తూ ఉంటారు, గుణరూపనామ మహిమల్ని లీలల్ని చర్చించుకుంటూ ఉంటారో గుణగానం చేస్తూ ఉంటారు అక్కడ భగవంతుడు ఉంటాడు. అందుకే భక్తులు ఇంట్లో భగవంతుడు జన్మిస్తాడు. ఎందుకు, ఒక భక్తుడు అంటే తల్లిదండ్రులు భక్తులు అయితే వాళ్ళనే భగవంతుడు తల్లిదండ్రులుగా స్వీకరిస్తారు. ఎందుకు అంటే, ఎందుకంటే వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు, ఎప్పుడు ఆయన తలుచుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు. సో అలా ఎక్కడ భగవంతుడిని అందరు తలుచుకుంటారో, ఎక్కడ భగవంతుడిని ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారో అక్కడే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు భక్తవత్సల, మీరు చూసారా భక్తవత్సల అని భగవద్గీతలో కూడా అన్నారు, ఇంకా వేరే చాలా దగ్గర శాస్త్రంలో చెప్పారు భగవంతుడిని భక్తవత్సల అన్నారు, అంతేగాని యోగి వత్సల జ్ఞానవత్సల అని ఎక్కడ అనలేదు అవునా అనే విషయం ఇక్కడ ప్రభుపాద గారు రాస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు భక్తవత్సల అలా భక్తుల్ని ప్రసన్నం చేయడం కోసం అనేసి అలా వాళ్ళ ఇంట్లో కూడా అవతరిస్తాడు. ఆ విషయాన్ని మళ్ళీ కూడా కర్దమ్ముని చెప్తారు మనం చూద్దామంట. ఎందుకు అంటే భగవంతుణ్ణి భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. భక్త్యా మామ అభిజానంతి అని కృష్ణుడు భగవద్గీతలో అంటాడు, భక్త్యా మామ అభిజానంతి, భక్తుడు మాత్రమే భక్తి మార్గం ద్వారానే నన్ను అర్థం చేసుకోగలడు. స్వీయం వాక్యమృతం కర్తుం అవతీర్ణోసి మే గృహే చికీర్షుర్ భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధన. ఇది కూడా చాలా మంచి పాయింట్. ఇక్కడ ఏమంటున్నారంటే మీరెప్పుడు, ఓ భగవంతుడా, మీరెప్పుడు భక్తానాం మానవర్ధన ఇవన్నీ లీలలు చేస్తూ మా ఇంట్లో ఎందుకు అవతరించారు ఈ విధంగా అంటే, ఒకటి మీ యొక్క వరాన్ని మీరు ఇచ్చారు నాకు, మీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, అంతేకాకుండా అసలైన ఈ జ్ఞానాన్ని పంచడం కోసం. తద్వారా మీరు ఏం చేస్తున్నారు అంటే మీ భక్తుల యొక్క మానాన్ని పెంచుతున్నారు. అంటే మామూలుగా ఈ విషయం అంటే ఎవరైనా ఈ విషయం తెలుసుకుంటే అరే భక్తుల ఇంట్లో భగవంతుడు కూడా జన్మిస్తాడు అంటే అసలు ఏంటి భక్తులు భక్తి అంటే, ఆ జ్ఞానాన్ని పంచడానికి మీరు వచ్చారు. ఆ జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భక్తులు మానం పెరిగిపోతుంది, అంటే వాళ్ళు భక్తులని సమ్మాన ఇంకా ఎంతో సమ్మానపూర్వకంగా వాళ్ళని చూస్తారు, అంటే వారి పట్ల భక్తుల పట్ల ఒక సాధారణ వ్యక్తి యొక్క మానం పెరుగుతుంది, సమ్మానం ఆయన పట్ల గౌరవం పెరుగుతుంది. ఎలా, మీరు ఈ యొక్క మీ లీల ద్వారా మీరు అవతరించడం ద్వారా భక్తుల ఇంట్లో, అంతేకాకుండా మీరు సరైన జ్ఞానాన్ని అసలైన జ్ఞానాన్ని పంచడం ద్వారా, అంటే అసలైన జ్ఞానం భగవంతుడు పంచేది ఏంటి అంటే భక్తి యోగ. అది ఇక్కడ కపిలముని సాంఖ్యయోగ పేరుతో స్టార్ట్ అయినా కానీ అన్ని విషయాలు చర్చించుకున్నా కానీ అంతిమంగా ఆయన చెప్పేది ఏంటంటే శుద్ధ భక్తి అనేది అన్నిటికన్నా ఉత్తమమైంది, అదే పాటించాలి. సో శుద్ధ భక్తులు శుద్ధ భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలపడానికే కపిలముని కూడా అవతరించారు. సాంఖ్యయోగ యొక్క అసలు సిద్ధాంతం మూల ఉద్దేశం అదే. అన్ని విషయాల గురించి చర్చిస్తారు కానీ ఎలా అందులో అన్నిటికన్నా సర్వశ్రేష్టమైనది భక్తి యోగ భక్తి మార్గం అనే విషయాన్ని కూడా కపిలముని స్వయంగా తెలియజేస్తాడు. భగవంతుడు కృష్ణుడు భగవద్గీత ద్వారా తెలియజేశాడు, చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో తెలియజేశాడు. సో ఇలా భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చే జ్ఞానానికి ఒక మూల ఉద్దేశం అనేది సాధారణ వ్యక్తుల్ని కానీ ఎవరైనా సరే భక్తి యోగ భక్తి మార్గం వైపు తీసుకురావడానికి. సో ఈ విధంగా మీరు ఇక్కడ అందుకనే మనం అర్థం చేసుకోవాలి. సాంఖ్యయోగ కొంతమంది వచ్చారు సాంఖ్యయోగలో, అక్కడ సాంఖ్యయోగ కూడా అక్కడ మీరు భక్తి యోగ అంటారు, ప్రతిదానికి మీరు భక్తియోగ అంటారు మీ ఇస్కాన్ వాళ్ళు. భక్తియోగ ఎందుకంటే సాంఖ్యయోగ ద్వారా ఒక సాధారణ వ్యక్తికి భక్తులు పట్ల భక్తుల పట్ల సమ్మానం గౌరవం పెరుగుతుంది. అంటే ఒక భక్తుడిని అంటే ఆ సాంఖ్యయోగం అర్థమైన తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు భక్తుడిని ఇంకా సమ్మానపూర్వకంగా ఆయనతో వ్యవహరిస్తాడు, ఇంకా ఆయన ఎక్కువగా సమ్మానిస్తాడు భక్తుడిని. ఎందుకు? ఎందుకంటే ఆయనకు అర్థమైంది భక్తి భక్తి మార్గం అనేది సర్వోత్తమైనదని సర్వశ్రేష్టమైనదని ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు సాంఖ్యయోగ తర్వాత. అందుకని సో ఆ విధంగా మరి భక్తుల యొక్క మానాన్ని పెంచుతారు మీరు, భక్త్యానాం మానవర్ధన. సో ఇది అసలైన జ్ఞానం అసలైన ముక్తి అంటే ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం, అలా భగవంతుడి సేవలో యుక్తం అవ్వడం, అదే అసలైన జ్ఞానం అది అసలైన ముక్తి, ఇంకా వేరేం లేదు. అది ప్రభుపాద ద్వారా రాశారు తాత్పర్యంలో. తాన్యేవ తేభి రూపాణి రూపాణి భగవంస్తవ యాని యాని చ రోచంతే స్వజనానామ రూపినః. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అరూపినః. అరూపినః అంటే ఏంటి అంటే శ్రీధర స్వామి మన ఆచార్యులు చెప్తారు రూపం లేదు. ఏం రూపం లేదు? భౌతిక రూపం లేదు. అంటే భగవంతుడిది రూపం భౌతిక రూపం కాదు, ఆయనకు భౌతిక దేహం లేదు, భౌతిక రూపం కాదైంది. ఆయన ఎన్నో రూపాలను ధరిస్తారు. తాన్యేవతే భిరూపాన్ని భగవాంస్తవ, మీరు భగవంతుడు మీరు ఎన్నో రూపాలను ధరిస్తాడు. ఎలా? యాని యాని చ రోచంతే స్వజనానాం, స్వజనుల కోసం. స్వజనులు అంటే తన భక్తుల కోసం, తన భక్తుల అభిరుచి ప్రకారం, తన భక్తులు ఎలా కోరుకుంటే తన భక్తుల్ని సంతృప్తిపరచడానికి భగవంతుడి అనంత రూపాలు ఉన్నాయి. భగవంతుడు అనంత రూపాల్లో వారికి దర్శనమిస్తాడు. ఏ రూపంలో వాళ్ళు తలుచుకుంటే ఆ రూపంలో భగవంతుడు వాళ్ళకి దర్శనమిస్తాడు. ఇవన్నీ కూడా తన యొక్క ఆధ్యాత్మికమైన దివ్య రూపాలు. తద్వారా భగవంతుడి ఆ రూపం చూసి భక్తులు ప్రసన్నులు మోహితులైపోతారు, సంతుష్టులైపోతారు భగవంతుడి యొక్క రూపం పట్ల, ఆకర్షితులైపోతారు. సో అందుకనే బ్రహ్మదేవుడు కూడా అంటారు కదా అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం. సో భగవంతుడి యొక్క రూపం ఎప్పుడు పతనం అవ్వదు, అచ్యుత రూపం, అనాది రూపం, అనాది కాలం నుంచి ఉంది, ఈరోజు అది సృష్టించబడింది కాదు, అనంత రూపం, ఎన్నో రూపాలు ఉన్నాయి. అద్వైత అంటే ఈ యొక్క భౌతిక రూపం కాదు. సో ఇలా మరి అంటే ఇది స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఇప్పుడు రాక్షసులు ఉంటారు, వాళ్ళు కూడా రూపం చేంజ్ చేసుకోగలరు, యోగ సిద్ధి కొంచెం ప్రాప్తించుకున్న తర్వాత వాళ్ళు రూపం మార్చుకోగలరు. కానీ అది ఏంటంటే టెంపరీ అనమాట, అది శాశ్వతం కాదు, అశాశ్వతం, తాత్కాలికం, కొంచెం సమయం వరకు వాళ్ళకి లిమిటేషన్ ఉంటుంది. ఇంత సమయం వరకు అలా రూపాన్ని వాళ్ళు ధరించుకొని కొంత కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు ఆ రూపం చేంజ్ చేసుకోగలరు అంతే, కానీ అది శాశ్వతమైన రూపం కాదనమాట, అది ఆధ్యాత్మిక రూపం కూడా కాదు. సో భౌతిక రూపమే అశాశ్వతం. సో అది ఇంత దీన్ని మనం ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం రకరకాల రూపాలు మార్చలేము మనం. సో భగవంతుడిది ఏంటంటే ఆధ్యాత్మిక రూపాలు అవన్నీ కూడా అనాది కాలం నుంచి ఉన్నాయి, అనంతకాలం నుంచి అనంత రూపాలు ఉన్నాయి, అదే ఇక్కడ రాస్తున్నారు అన్నమాట. సో అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల ద్వారా హనుమంతుడిది. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు అనుకోండి, హనుమంతుడికి తెలుసు లక్ష్మీ నారాయణ సీతారాములు ఒక్కటే అని, లక్ష్మీనారాయణ సీతారాములు ఒకరే, సీతకి లక్ష్మీదేవికి ఏమాత్రం వ్యత్యాసం లేదు, తేడా లేదు. అలాగే నారాయణుడు రాముడు కూడా అభిన్నమని. కానీ ఆయనకు సీతారాములు అంటేనే ఇష్టం. ఆ భగవంతుణ్ణి శ్రీరాముడి రూపంలోనే ఆయన ఆరాధించుకుంటాడు. అది ఆయన చాయిస్, ఆయన అభిరుచి. ఆయన రాముడి యొక్క రూపం పట్లనే ఆయన ఆకర్షితుడు. ఆయన ఆ రాముడి రూపంలోనే ఆయన ఆరాధించుకుంటాడు. అది హనుమంతుడు యొక్క ఉదాహరణ. ఆయనకు తెలిసినా కానీ అన్ని అవతారాలు కానీ అన్ని రూపాలు కానీ సమానమైనా కానీ అది హనుమంతుడి యొక్క ప్రత్యేకత. సో అలా ఒక్కొక్క అలా అని రాముడు రూపం అనేది కూడా ఆధ్యాత్మిక రూపం. అది ఎల్లప్పుడూ అయోధ్య ధామం అనేది వైకుంఠ లోకాల్లో కూడా ఉంది. ఆధ్యాత్మిక లోకాల్లో అయోధ్య ధామం, అక్కడ ఎల్లప్పుడూ రాముడు ఉంటాడు. సో అలా ప్రతి అవతారం కూడా, ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు కూడా ఆధ్యాత్మిక లోకాల్లో రకరకాల గ్రహాల్లో ఆ అవతారాలన్నీ కూడా శాశ్వత రూపంలో నివసమై ఉంటాయి. సో కనుక ఈ విధంగా భగవంతుడు ఎన్ని రూపాలు ఎందుకున్నాయంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క కోరికల ప్రకారం. సో మనము మామూలుగా కృష్ణుడి పూజిస్తాం. కృష్ణ అంటే అందులో అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వస్తాయి. కృష్ణుడు మూల కారణం కదా, దేవాది దేవుడు. సో ఏవైనా అవతారాలు ఉన్నా, రాముడిదైనా నరసింహదేవుడైనా వరాహస్వామైనా ఎవరైనా సరే, అందరూ కూడా కృష్ణుడి నుంచి ఉద్భవిస్తున్నారు. ఈ విషయం నేను చెప్పట్లేదు, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు. బ్రహ్మ సంహితలు రామాది మూర్తిషు కళానియమేన తిష్టం నానావతారం కరోతి భువనేశు. సో ఇలా ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడివి. రామాది మూర్తిషు కళానియమైన తిష్టం, కానీ ఇవన్నిటికీ కూడా మూల కారణం కృష్ణుడు. కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయి. సో ఇలా కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయి, కానీ అన్ని అవతారాలు సమానమైన శక్తితో ఉన్నవి. అలాగనేసి ఒక అవతారంకి తక్కువ శక్తి ఉంది, ఇంకో అవతారంకి ఎక్కువ శక్తి ఉంది, అలానే కాదు. సో మనం కృష్ణుడు అన్నప్పుడు అన్ని అవతారాలని మనం ఆరాధిస్తున్నాం. సో ఏ అవతారమైనా మనం కృష్ణుడు ఏ అవతారమైనా మనం ఆరాధించుకోవచ్చు. అది అందుకనే భగవంతుడు ఎన్ని రూపాల్లో ఎన్ని అవతారాల్లో మనకి దర్శనమిస్తున్నాడు. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 32వ శ్లోకం. త్వాం సూరిభిస్తత్వభూభత్స్యార్ధ సదావివాధార్హన పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే. ఇప్పుడు ఇక్కడ కర్దమముని భగవంతుడికి శరణాగతుడు అవుతున్నాడు ఈ శ్లోకంలో. ఎందుకు శరణాగతి, ఎందుకు ఆయన కపిలమునికి శరణాగతుడు అవుతున్నాడు అంటే ఆయన అర్థం చేసుకున్నాడు కపిలముని భగవంతుడని. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ పాద పద్మాల్ని ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులు మునులు ఆరాధించుకుంటూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకోవాలనుకుంటున్నారో మీ గురించి. ఎందుకు అంటే మీరు సంపూర్ణంగా మీకు ఈ ఐశ్వర్యాలు ఉన్నాయి. ఒకటి ఐశ్వర్యం, ఇంకోటి వైరాగ్యం, ఇంకోటి యశస్సు. ఇది ఆధ్యాత్మిక రూపంగా అన్నీ. ఇంకా వీర్యస్ అంటే స్ట్రెంగ్త్, శక్తి. శ్రియ అంటే సౌందర్యం. ఇవన్నీ కూడా మీలో సంపూర్ణంగా ఉన్నాయి, పూర్తం సంపూర్ణంగా ఉన్నాయి. అహం ప్రపద్యే, అందుకే నేను ఈరోజు మిమ్మల్ని మీకు శరణాగతం అవుతాను. ఎందుకంటే భగవంతుడు అంటే ఇలా షడైశ్వర్యాలన్నీ కూడా ఉండాలి కదా. సో ఈ షడైశ్వర్యాలు మీలో సంపూర్ణంగా ఉన్నాయి. మీరే భగవంతుడు, గొప్ప గొప్ప మునులు కూడా మిమ్మల్ని ఆరాధించుకునేది. అందుకనే నేను మీకే శరణాగతుడు అవుతున్నాను అంటే ఇక్కడ కన్ఫర్మ్ కర్దముని చెప్పడమే కాదు, ఆయన శరణాగతుడు కూడా అవుతున్నాడు అన్నమాట. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివ్రతం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ చెప్తున్నారు కపిలమునిని, మీరే ఆ భగవంతుడు, అందుకే నేను మిమ్మల్ని మీకు శరణాగతం అవుతున్నాను. ఇంకా గుణగానం చేస్తున్నారు, ఎలాగైతే భగవంతుడు స్వతంత్రుడు, మీరు కూడా అలా స్వతంత్రులు, అందరికన్నా శక్తివంతులు, ఆధ్యాత్మిక శక్తి ఉంది మీకు, మీరే ఈ యొక్క మొత్తం అంత విశ్వానికి సృష్టికి అధిపతి, సృష్టికర్త. మీ నుంచి అన్ని సృష్టించబడ్డాయి, మీ ద్వారా మీ ఆధీనంలోనే ఈ యొక్క మూడు గుణాలు కూడా, ప్రకృతి యొక్క మూడు గుణాలు కూడా పనిచేస్తున్నాయి. తర్వాత ప్రళయం తర్వాత అన్నీ కూడా మీలోనే కలిసిపోతాయి, మీలోకే ప్రవేశిస్తాయి. సో ఆ భగవంతుడు మీరే అనే విషయాన్ని నాకు అర్థమైంది, అందుకే మీకు నేను శరణాగతం అవుతున్నాను. సో ఈ రెండు శ్లోకాల్లో సంపూర్ణంగా ఆయన శరణాగతి అవుతున్నాడనమాట కర్దమముని కపిలమునికి. సో దీని తర్వాత నెక్స్ట్ మనము 34th శ్లోకం చూసి ముగిద్దామంట.
అస్మాభిపృచ్ఛేద్యపతిం ప్రజానాం త్వయావతీర్ణర్ణ ఉతాప్తకామః పరివ్రజత్ పదవీమాస్తితోహం చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః.
ఇప్పుడేమంటారంటే కర్దముని, ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ అడిగేదంటే? పర్మిషన్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఏం పర్మిషన్ అడుగుతున్నారంటే, మీరు అన్ని జీవరాశులకు అధిపతి. 33 శ్లోక అయిపోయిందండి చర్చించుకున్నాము, ఇప్పుడు 34th శ్లోక చర్చించుకుంటున్నాం. సో ఇప్పుడు మీ ద్వారా నేను ఇప్పుడు ముక్తుండి అయిపోయాను. దేని నుంచి? రుణం. నా పితృల పట్ల, నా పిత పట్ల ఉన్న రుణం నుంచి నేను ముక్తుండి అయిపోయాను. అంతేకాకుండా మీ యొక్క ఆశీర్వాదంతో మా యొక్క అన్ని కోరికలు తీరిపోయాయి. ఇంకా ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించడానికి నిర్ణయించుకున్నాను. ఈ విధంగా నా గృహస్థాశ్రమాన్ని, గృహాన్ని త్యాగం చేసి అన్ని చోట్ల పరివ్రజాత్ పదవీం. సో ఇలా పరివ్రజకాచార్య అంటే, పరివ్రజ అంటే ఇలా భ్రమణ చేసుకుంటూ అన్ని చోట్ల ఏమాత్రం ఈ భౌతిక దుఃఖాలకు అతీతంగా అల్లప్పుడూ నా హృదయంలో మిమ్మల్నే చింతించుకుంటూ ధ్యానం చేసుకుంటూ భ్రమిస్తూ నేను ఇప్పుడు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి ఇక్కడ అడుగుతున్నారన్నమాట భగవంతుడిని. సో ఈ విధంగా ఈ యొక్క సన్యాసం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంపూర్ణంగా భగవంతుడిని ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళకి, వాళ్ళు ఇంకా అందుకనే ఈ విధంగా అసలైన సన్యాసం అంటే ఇదే. అంతేకాని ఒక సన్యాసం తీసుకొని ఓ ఇక్కడ కుటుంబంలో ఉన్న బరువు బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు, అలా తప్పించుకొని అలా సన్యాసి వస్త్రాల్ని ధరించి మళ్ళీ అక్కడ కూడా రకరకాల అమాయకుల్ని మోసం చేసి రకరకాల ఫ్రాడ్ డొంగి కార్యాలు చేయడం అన్నమాట. వేరే మళ్ళీ స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకపోతే అమాయక ప్రజల్ని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును మోసం చేసి వాళ్ళని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడం, సన్యాసం వస్త్రాల్ని ధరించి ఈ విధంగా చేశారనుకోండి, ఇది తప్పు అన్నమాట. ఇది సన్యాసం పేరుతో ఇలా చేయడం అనేది తప్పు. దీనికోసం సన్యాసం తీసుకోకూడదు. సో సన్యాసి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడూ కృష్ణుణ్ణి ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. సో భక్తుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకరిని గోష్ఠానంది అంటారు, ఇంకొకరిని భజనానంది అని ఇంకో దగ్గర చెప్పారు, ఇక్కడ ఆత్మానంది అని చెప్పారు. సో గోష్ఠానంది అంటే ముఖ్యంగా ఈ భక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమల్ని విస్తృతంగా ప్రచారం చేయడం, విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి. ఇది గోష్ఠానంది యొక్క, భక్తుల యొక్క ముఖ్య కర్తవ్యం, ఉద్దేశం. సో ఈ ఇస్కాన్ సంస్థ ఏదైతే శిల ప్రభుపాదుల వారు స్థాపించారో, ఇది గోష్ఠానంది భక్తులను ఉద్దేశించి. సో ఇక్కడ ఉన్న భక్తుల యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే, భగవంతుడిని కీర్తించడం, గుణగణాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం అన్నమాట. ఇంకొక రకమైన భక్తులు ఏంటంటే, ఆత్మానంది. అంటే వాళ్ళు వాళ్ళ ఆత్మ భక్తి ద్వారా సంతృప్తి చెంది భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటూ వారు ఇంకా ఎప్పుడు ఈ ప్రచార కార్యక్రమానికి అనేసి వాళ్ళకి పెద్దగా ఆసక్తి ఉండదు. దానికి కావాల్సిన రిస్క్ వాళ్ళు తీసుకోవాలనుకోరు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మళ్ళా ఆత్మసంతుష్టి అన్నమాట. వాళ్ళు చేసుకునే ప్రాక్టీస్, వాళ్ళు చేసుకుంటున్న భక్తి భజన ద్వారా వాళ్ళు ఎంతో ఆత్మసంతుష్టితో వాళ్ళు ఇంకా ఏ రకమైన ప్రచారం పైన ఆసక్తి లేకుండా వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని ఆత్మానంది అంటారన్నమాట. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కర్దమముని ఇటువంటి భక్తుడిగా మనకు అర్థమవుతుందన్నమాట. సో ఆయన అలా ఇక్కడ ఉన్న రకరకాల భౌతిక విషయాలు నుంచి సంపూర్ణంగా ముక్తుడయి ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి, అలా దానికోసమే భ్రమణ చేసుకుంటూ ఎప్పుడు భగవంతుడిని హృదయంలో ఆలోచించుకుంటూ ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. సో అలా ప్రవ్రజ అంటే ఇక్కడ భ్రమణ చేస్తూ, సన్యాసి అన్నాక భ్రమణ చేస్తూ ఉండాలన్నమాట. అది అందుకనే ఒక దగ్గరే ఉండకూడదు 3 రోజుల కన్నా ఎక్కువ సమయం అని ఇక్కడ రాశారు. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక సన్యాసికి మన ఇస్కాన్ సంబంధించి ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అలా ప్రతి చోట ప్రయాణం చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కృష్ణ భావనామృతిని పంచడం. సో ఇదన్నమాట 34వ శ్లోకం యొక్క ఉద్దేశం. సో బేసికలీ ఇక్కడ ఎవరైనా అడగొచ్చు, అదేంటి కర్దమునికి తన భగవంతుడే తన పుత్రుడి రూపంలో అవతరిస్తే ఆయనేంటి వదిలేసి పుత్రుడిని వదిలేసి భగవంతుడిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని కూడా కొంతమంది అడగొచ్చు. సో దానికి మన ఆచార్యులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకటేంటంటే ఇది వేదిక వర్ణాశ్రమ సిస్టాన్ని ఏదైతే ఉందో పద్ధతిని అనుసరిస్తూ కర్దమముని తన ఇచ్చిన దాన తన ఆలోచించిన భగవంతుడు చెప్పిన విధంగా అనుసరిస్తూ దాని ప్రకారం ఆయన ఇప్పుడు గృహస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమం తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని ముందే చెప్పాడు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఆయనకు భగవంతుడి పట్ల దాస్య భావం ఉంది, ఒక దాసుడిగా సేవ చేసుకోవాలని. ఆయనకి వాత్సల్య భావం లేదు. ఇప్పుడు పితృడి పితగా ఉండాలంటే ఇప్పుడు వాత్సల్య భావాన్ని వ్యక్తం చేయాలి. ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా కపిలమునిని ఆయన తన భగవంతుడిగా చూస్తున్నాడు, అంతేకాని తన పుత్రుడిగా చూడట్లేదు. మనం చూస్తే ప్రార్థనలో మీకు అర్థమవుతుంది. సో అందుకనే అలా భగవంతుడి ఆయనకు ముందు నుంచే చిన్నప్పటి నుంచి అలా భగవంతుడి పట్ల దాస్యభావం ఉంది. అందుకనే ఆ భావంతోనే ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాత్సల్య భావం ద్వారా అది ఒక మిక్సింగ్ అయిపోతుంది, రసాభాస అంటారు. అలా మిక్స్చర్ మిక్సింగ్ ఆయనకు నచ్చట్లేదు అనుకోండి. ఇంకొకటి, ఇంకొక కారణం వచ్చేసి భగవంతుడు ఇప్పుడు తన పుత్రుడి రూపంలో వచ్చినా భగవంతుడేమి శాశ్వతంగా ఆయన పుత్రుడి రూపంలో ఇక్కడ అలాగే భౌతిక ప్రపంచంలో ఆయనతో పాటే ఉండడు. కొన్ని రోజుల తర్వాత కపిలముని కూడా ఆయన త్యాగం చేసి వెళ్ళిపోతాడు, ఇల్లుని త్యాగం చేసి వెళ్ళిపోతాడు. సో ఎలాగైనా ఒక్క సమయం తర్వాత ఎలాగో ఆయన కూడా త్యాగం చేసి వెళ్ళిపోతాడు. సో నేను ఎలాగైనా ఇంటిని త్యాగం చేయాల్సిందే, సో ఇప్పుడే త్యాగం చేసేస్తాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ మనం భగవంతుడిని ఆరాధించుకోవడం, గుర్తుంచుకోవడం నిరంతరం, అది ముఖ్యమైన విషయం. సో అది నేను ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా ఇది కర్దముని యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకు ఆయన భగవంతుడే తన పుత్రుడి రూపంలో తన ఇంట్లో జన్మించిన తర్వాత కూడా ఇల్లుని త్యాగం చేసి వెళ్ళిపోయాడు అనే దానికి. ఓకే, సో ఈరోజు మనం దీన్ని ఇక్కడే చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జయ, గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ, సమవేత గౌరవ భక్త వృందికి జయ, నిదాయ గౌరసితనాథ్ ప్రేమనంది హరిహరి బోలు.